మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది మన భారతీయ స్వరం భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను మీ హోస్ట్ వెంకటూటికూరి ఎప్పటిలాగానే మరొక సరికొత్త అంశంతో మన శ్రోతలందరికీ ఒక డిఫరెంట్ దృష్టికోణాన్ని పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో ఈ వారం షో చేద్దాము. ఈ వారం టాపిక్ లోకి వెళ్లే ముందర మైండ్ మీడియా వారికి myindmedia.com సో ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మన పాత పాడ్కాస్ట్లన్నీ ఆడియో ఫార్మాట్లో ఉంటాయండి. అలాగే నా ప్రోగ్రామే కాకుండా భారతీయత మన బాధ్యత ప్రోగ్రామే కాకుండా మిగతా ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి కూడా సమగ్రమైన విషయాలన్నీ myindmedia.com వెళ్ళి చూడగలరు. అలాగే myindmedia.com యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, మైండ్ మీడియా వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఇలా సరికొత్త పందాలు వివిధమైన దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఎంతో మంది ఒక చోటకొచ్చి పెట్టినటువంటి ఈ మైండ్ మీడియా వెబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. గత సంవత్సరంన్నరగా భారతీయత మన బాధ్యతలో ఎన్నో విభిన్నమైన టాపిక్స్ తీసుకొని భారతదేశం యొక్క దృష్టికోణంలో నుంచి చర్చించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కరోనా పరిస్థితి కూడా మనం గత 2-3 వారాల నుంచి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ అమెరికాలో ఎలా ఉంది పరిస్థితి, అలాగే భారతదేశంలో ఎలా ఉంది, ఆర్థికంగా ఎట్లా నడుస్తుంది ఈ పరిస్థితులు, అలాగే దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పరంగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కరోనా సందర్భంగా, ఇలా వేరియస్ టాపిక్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంకొకటి శ్రోతలకి ఈ షో ద్వారా ఒక విన్నపం ఏంటంటే, లాక్డౌన్ ఇండియాలో అయిపోయింది కాబట్టి కరోనా కేసులు తగ్గుతున్నాయని మాత్రం దయచేసి అనుకోవద్దు. మునుపటి కంటే మనం జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే అందరూ బయటకు వస్తున్నారు కాబట్టి జాగ్రత్త వహించడం అనేది చాలా 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 ముఖ్యం. అలాగే ఫేస్ మాస్కులు వాడటం మర్చిపోవద్దు. చాలా మంది చాలా రకాలుగా చాలా లైట్గా తీసుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఫేస్ మాస్కులు కంపల్సరీ వాడండి, శానిటైజర్ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. అలాగే హాట్ వాటర్, పొద్దున పూట హాట్ వాటర్ తాగే ప్రయత్నం చేయండి నిమ్మకాయతో. సో ఎక్కువ విటమిన్ సి తీసుకోవటం అనేది ఆరోగ్యకరం. అలాగే ఎంత మీరు యాక్టివ్గా ఉండగలిగితే అంత యాక్టివ్గా ఉండటానికి ప్రయత్నించండి. వాకింగ్ కానీ లేకపోతే మెట్లు ఎక్కటం దిగటం కానీ, సో తక్కువ తినటం, సో ఇట్లా కొంత ఇమ్యూనిటీ పవర్ అలాగే మెటబాలిక్ యాక్టివిటీ కూడా కొంచెం పెంచుకునే ప్రయత్నం ఉంటే చేయండి. అలాగే ఇక్కడ అమెరికాలో ఇప్పటికీ సుమారు ఇవాళ లెక్కల ప్రకారం చూస్తే కేసుల సంఖ్య 20 లక్షల కేసులు, సుమారు 19 లక్షల చిల్లర కేసులు వచ్చినాయి ఇప్పటికీ. అలాగే చనిపోయిన వాళ్ళ సంఖ్య సుమారు 120,000 దగ్గరలో ఉంది. అంటే దీని సీరియస్నెస్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా లాక్డౌన్ పాక్షికంగా ఉన్నప్పటికీ ఇక్కడ లోకల్గా ఉన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్ల కొంతవరకు తగ్గిందని చెప్పాలి. ఎక్కువ పాపులేషన్ ఉన్న న్యూయార్క్ లాంటి రాష్ట్రాల్లో తప్ప మిగతా రాష్ట్రాల్లో కొంతవరకు కొత్త కేసులు రావటం అనేది తగ్గింది. సో ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇకపోతే మనం టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ చిన్న విషయాన్ని అందరూ కరోనా విషయాన్ని మనం గట్టిగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాబట్టి ఒక 2-3 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఇకపోతే ఈ రోజు టాపిక్లోకి వెళ్దాం. ఈ రోజు కూడా ఒక విభిన్నమైన టాపిక్ ని మీ ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. చాలా వరకు ఫస్ట్ టైం వింటున్న శ్రోతలు ఎవరైనా ఉంటే కనుక భారతీయత మన బాధ్యత ప్రోగ్రామ్ కి మీరు డైల్ చేసి మీ సలహాలు సూచనలు అలాగే ఈ షోలో మీ టాపిక్ మీద మీ విశ్లేషణ పంచుకోవాలనుకుంటే కనుక ఫోన్ నెంబర్ వచ్చేసి 9885555672 ఇండియా నుంచి కాల్ చేసే వాళ్ళకి 9885555672. అలాగే యుఎస్ లో ఉన్న వాళ్ళకి కాల్ చేయాలంటే కనుక, యుఎస్ నుంచి ఉన్న కాలర్స్ కాల్ చేయాలంటే కనుక 484-364-3471. అలాగే నెంబర్స్ మర్చిపోతే కనుక myindmedia.com లోకి వెళ్ళినా కూడా ఇదే నెంబర్స్ మీకు అక్కడ కనిపిస్తాయి. అలాగే గత నా పాత పాడ్కాస్ట్లు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మైండ్ మీడియా స్పేస్ వెంకట్ ముట్కూరి అని టైప్ చేస్తే నా ప్లేలిస్ట్ వస్తుందండి. ఎన్నో విభిన్నమైన అంశాలు ఉన్నాయి దాంట్లో. జనాభా పాపులేషన్ దగ్గర నుంచి, సిఏఎన్ఆర్సీ దగ్గర నుంచి, అలాగే శబరిమల ఇష్యూ దగ్గర నుంచి, మన దేశంలో మన ధర్మం మీద మన దేశం మీద జరుగుతున్న దాడుల్లో జనాభా పెరుగుదల, అలాగే హిందువులు ఏమైపోయారు అనే ఒక 8 ఎపిసోడ్స్ సిరీస్ చేశారండి థ్రూఅవుట్ ద వరల్డ్. అలాగే భారతదేశం బయట పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ఇలాంటి ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి, అలాగే ఇండియా లోపలికి వస్తే మనకి నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎందుకు అంతమంది హిందువులు తక్కువ ఉన్నారు, అలాగే కిందకు వస్తే కేరళలో ఎలా ఏం జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది. సో ఇలాంటి విభిన్నమైన కోణాలను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాను. అలాగే ఈ డేటా అంతా కూడా సెన్సెక్స్ 2011 ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి తీసుకున్న స్టాటిస్టిక్స్ మీకు అందించడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు కంపల్సరీగా ఒక్కసారి వెళ్ళి మీకు ఖాళీ ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు చూసి మీ కామెంట్స్ ఆ వీడియో కింద పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజు టాపిక్ కూడా కుడియడంగా ఇట్లాంటి దానికి సంబంధించింది. చాలా వరకు ఈరోజు టాపిక్ వచ్చేసి గోవాలో చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే గోవా అనేది మనకు ఒక బీచ్, చాలా మంచి ఎన్ఆర్ఐలో వచ్చే ఒక బాగా మంచి వెకేషన్ ప్లేస్, బీచెస్ ఉంటాయి అని ఒక జనరల్ గా మనకున్నట్టు టూరిస్ట్ స్పాట్ రాష్ట్రంగా మనం అనుకుంటాము. అలా కాకుండా ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్న రాష్ట్రం అని కూడా మనం అనుకుంటాము. సో క్రిస్టియన్ పాపులేషన్ మెజారిటీస్ క్రిస్టియన్ పాపులేషన్ అని కూడా చాలా మందికి తెలుసు. కానీ కేవలం హాలిడే డెస్టినేషన్ స్పాటే కాకుండా కేరళకి సంబంధించిన విషయాలు కూడా మనం చరిత్ర తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చరిత్రలో మనకి ఇప్పుడు అనుభవం అయ్యే విషయాలు ఎన్నో చరిత్రల్లో ఉన్నాయి. దేశం మీద ధర్మం మీద జరుగుతున్న దాడులు ఒక టెంప్లెట్ లాగా ఉంటాయి ఎప్పుడైనా సరే. సో మీకు చాలా విషయాలు ఇప్పుడు మనం చెప్తూ ఉంటే ఈ గోవాలో ఎందుకు పోర్చుగీస్ వాళ్ళు ఒక 300 సంవత్సరాలు పట్టి వీళ్ళు మత మార్పులకి ఎట్లా ప్రయత్నించారు, అసలు ఎందుకు ఇదంతా జరిగింది అనే ఈ దృష్టికోణం నుంచి మనం ఆలోచించాలి. చాలా మంది కూడా మిత్రులు అలాగే ఫేస్బుక్ లో కానీ వివిధ ప్రచార మాధ్యమాల్లో కానీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి డిస్కస్ చేస్తున్నారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అది అడిగేది కూడా ఎవరో కాదు, హిందువులు మాత్రమే అడుగుతారు. అది దాంట్లో కొంతవరకు వాస్తవం అవాస్తవాలు రెండూ ఉన్నాయి. కానీ నేను ప్రతిసారి చెప్పే హిందూ పాపులేషన్ ఏమైపోయిందన్న చెప్పేటప్పుడే ఇది ఈ ప్రశ్నకి చాలా వరకు సమాధానం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ధర్మం మీద దేశం మీద జరుగుతున్న దాడులు తెలుసుకుంటే వచ్చిన నష్టం అయితే ఏం లేదు. అలాగే ఈ తెలుసుకోవటం వల్ల మనం ఫ్యూచర్లో మనకు జాగ్రత్త పడటానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, అసలు దేశాన్ని ఇలా కూడా నాశనం చేయొచ్చా అనే ఒక దృష్టికోణాన్ని మనం అలర్చుకోవాలి. దీనివల్ల ఎవరిని మనం తప్పు పట్టడం కానీ లేకపోతే ఎవరిని ఏదో వ్యతిరేక భావన ద్వేషభావన మనం చేయటం కాదు. మనం మన సనాతన ధర్మాన్ని మన దేశాన్ని మనం రక్షించుకోవాలంటే మన చరిత్ర మనం తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. చరిత్ర తెలుసుకోలేనివాడు చరిత్రలో కలిసిపోతాడని ఎవరో మహానుభావుడు అన్నాడు. సో కాబట్టి మనకు జీవితంలో జరిగిన చాలా విశేషాలు కూడా మనం పక్కన వాళ్ళ నుంచి జరిగిన సంఘటనలు తెలుసుకుంటే మనం దాన్ని రిపీట్ చేయకుండా ఉంటాం, అలాగే దేశం విషయంలో కానీ ధర్మం విషయంలో కానీ. సో కొంతవరకు ఇది నా సమాధానం అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. గోవా ఇన్క్విజిషన్, గోవాలో కన్వర్ట్ అయిన 250 సంవత్సరాలు 300 సంవత్సరాలుగా కన్వర్షన్స్ ని పోర్చుగీస్ వాళ్ళు ఎలాంటి ప్రణాళికతో చేశారు అనే విషయాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే కనుక ఫస్ట్ మనం అనుకున్నట్టే గోవా ఇస్ మెజారిటీ క్రిస్టియన్, బై రిలీజియన్ చూస్తే కనుక క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ ఇది. ఇప్పటికి కూడా క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ చాలా వరకు కొంకణి భాష మాట్లాడే గోవా వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అక్కడ, ఎక్కువ కొంకణి భాష. అలాగే మీరు భాష పరంగా చూస్తే ఇంకా కిందకు వస్తే కనుక కొచ్చిన్ దగ్గరలో గోవా పరిసర ప్రాంతంలో ఉన్న కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా కొంకణి భాష మాట్లాడుతూ ఉంటారు. సో అట్లా మీరు చూసుకున్నా కూడా వాళ్ళకి వాళ్ళ రాష్ట్రం పట్ల చాలా ప్రేమ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దే ఆర్. అది కూడా మనం డెఫినెట్ గా ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయమే. కొంచెం చరిత్రలోకి వెళ్దాం. గోవా చరిత్రలోకి వెళ్ళి అక్కడున్న పరిస్థితులు కొంతవరకు జియోగ్రాఫికల్ గా మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత మనం టాపిక్ లోకి వెళ్దాము. 10వ శతాబ్దం నుంచి మనం చూస్తే కనుక కందన్ దాస్ వీళ్ళు 10 నుంచి 14వ శతాబ్దం దాకా పరిపాలించారండి. అలాగే 1345 శతాబ్దం దాకా సూర్య సూర్యదేవ అనే ఒక మన హిందూ రాజు పాలించారు. సో దీని తర్వాత ఎప్పుడైతే పాషండ మతాలు మన దేశం మీదకి వచ్చారో వాళ్ళు 1345లో ఈయన ఈ సూర్యదేవరా అనే హిందూ కింగ్ ని చంపేయడం జరిగింది. అక్కడి నుంచి కొంతవరకు కొన్ని సంవత్సరాలు 1350 నుంచి 1370 దాకా సుమారు బహమనీ సుల్తాన్ పరిపాలనలో గోవా ఉండేదండి. సో గోవా అప్పట్లో ఉన్న గోవాకి ఇప్పుడు ఉన్న గోవాకి కొంత వ్యత్యాసం ఉంది, ఇది కూడా అర్థం చేసుకోవాలి. అప్పట్లో ఉన్న గోవా చాలా చిన్నదండి, కేవలం 2-3 జిల్లాల వరకు మాత్రమే ఎక్కడైతే మనకి ఆ పోర్ట్ ఉందో రాకపోకలకి ట్రేడ్ కోసం చేసిన పోర్టుకి మాత్రమే అక్కడ దాని చుట్టుపక్కల ప్రాంతంలో మాత్రమే గోవా అని పిలిచేవాళ్ళు. సో ఇప్పుడు గోవా రాష్ట్రంలో ఉన్న ఓల్డ్ గోవా, అలాగే కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. సో వీటినే యాక్చువల్ గా ఇప్పుడు మనం 1300-1400 శతాబ్దం నుంచి కూడా గోవా అని పిలిచే ఈ రాష్ట్ర ఈ ప్రదేశాలు మాత్రమే గోవాకి సంబంధించినవి. ఇప్పుడున్న గోవా కొంతవరకు కర్ణాటకలో ఉన్న పరిధి కూడా కలిపిన విషయం. సో తర్వాత విజయనగరం ఎంపైర్లలో ఎంపైర్ కింద కూడా ఇది కొన్నాళ్ళు ఉందండి, అంటే మన కృష్ణదేవరాయలు అలాగే హరిహర రాయలు బొక్కరాయలు స్థాపించినట్టు విజయనగర సామ్రాజ్యం గురించి కూడా మన చరిత్ర పుస్తకాల్లో చాలా తక్కువ ఉంది. అందుకనే భారతీయత మన బాధ్యతలో కూడా విజయనగరం ఎంపైర్ గురించి ఒక కంప్లీట్ షో చేయడం జరిగింది. సో దాంట్లో కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడగలరు. విజయనగరం ఎంపైర్ కింద గోవా 1370 నుంచి సుమారు 1490 అంటే సుమారు ఒక 130-140 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యంలో ఉంది. అప్పుడే కొంతవరకు పోర్చుగీస్ వాళ్లతో ఈ వ్యాపార సంబంధాలు పెట్టుకోవటం, వ్యాపారం కోసం పోర్చుగీస్ వాళ్ళు వస్తూ వెళ్ళటం కూడా మనం విజయనగరం ఎంపైర్ చదువుకున్నప్పుడు విన్నప్పుడు పుస్తకాల్లో చాలా వరకు మనం రెఫరెన్స్ తీసుకోవడం జరిగింది. దీని తర్వాత ఎప్పుడైతే విజయనగరం ఎంపైర్ సుమారు ఒక 200-250 సంవత్సరాల దాకా ఉందండి, ఎప్పుడైతే ఆ విజయనగరం ఎంపైర్ అయిపోయిందో ఇది ఈ గోవా అనే ప్రాంతం సుమారు ఆదిల్ షా బహమనీ సుల్తాన్ సారీ బీజాపూర్ సుల్తాన్, సో ఈయన ఈ బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా అనే ఆయన దగ్గర ఆయన చేతుల్లోకి వచ్చింది ఆయన రాజ్యంలోకి. సో ఈయన కూడా సుమారు 1490 నుంచి 1510 వరకు అంటే సుమారు ఒక 20-25 సంవత్సరాల దాకా పరిపాలించడం జరిగింది. సో వీళ్ళ నుంచి 1510లో పోర్చుగీస్ ఎంపైర్ అనేది స్టార్ట్ అయింది. సో సుమారు ఇక్కడి నుంచి 1510 నుంచి సుమారు 1800 శతాబ్దం వరకు అంటే సుమారు ఒక 300 సంవత్సరాల వరకు ఈ పోర్చుగీసే ఎక్కువ ఈ గోవా అనే ప్రాంతాన్ని పరిపాలించడం. ఇక్కడ జరిగిన మారణకాండం అలాంటి మారణకాండ కాదు. సో ఒక రిఫరెన్స్ లైన్ మనక తీసుకోవాలంటే కనుక నార్త్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ పరిస్థితి ఎలా ఉందో సౌత్ లో గోవా అలాంటి పరిస్థితి. సో కానీ మనకి చాలా వరకు ఈ విషయాలన్నీ తెలియదు. సో దీన్ని గోవా ఇంక్విజిషన్ అంటారండి. సో దీన్ని ఏంటి అనేది మనం మెల్లగా తెలుసుకుందాం. అలాగే ఇక్కడ 1510లో ఎందుకు పోర్చుగీస్ వాళ్ళు ఇది హస్తగతం చేసుకున్నారు అనే దానికి కొంత చరిత్ర రాజులు చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎప్పుడైతే ఈ కర్ణాటక ఈ ప్రాంతంలో గోవా ప్రాంతంలో ఎక్కువ మంది హిందువులు ఉండేవాళ్ళు ఆబ్వియస్ గా మన భారతదేశం కాబట్టి, సో ఈ ప్రాంతంలో ఆదిల్ షా నేతృత్వంలో ఈ ప్రాంతం ఉండేది. ఈ ఆదిల్ షా ఈయన మనం అనుకున్నాం కదా ఈయన బీజాపూర్ సుల్తాన్ అని. సో వీళ్ళ రాష్ట్రం ఉండేదానికి ఎక్కువ మంది హిందువులకి డిస్క్రిమినేట్ చేయడం మొదలు పెట్టేవాళ్ళు, అంటే జాబ్స్ విషయంలో కానీ అలాగే వాళ్ళ ప్రార్థనా మందిరాల విషయాల్లో కానీ. సో ఇప్పుడు మన కర్ణాటక లాంటి ప్రతి రాష్ట్రంలో చూస్తున్నాము అది. సో డిస్క్రిమినేట్ చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడున్న హిందువులు ఈ దగ్గరలో ఉన్న హోనావర్ కింగ్ అనే హిందూ కింగ్ ఉండేవాడు సో ఈ ఆదిల్ షాకి పక్కన టెరిటరీలో. సో వీళ్ళందరికీ ఈయన వెళ్ళి వీళ్ళు హిందువులందరూ వెళ్ళి ఆదిల్ షా రాష్ట్రంలో ఉన్న హిందువులు కొంతమంది వెళ్ళి గోవా పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళు వెళ్ళి ఈ హిందూ కింగ్ చెప్పుకున్నారు, మాకు పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి, మేము ప్రార్థనలు కూడా చేసుకోలేకపోతున్నాం, పూజ చేసుకోలేకపోతున్నాం, మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని. అంటే ఈ హోనావర్ అనే హిందూ రాజు ఏం చేశాడంటే తిమోజా అనే ఒక సైన్యాధిపతి ఉండేవాడు. ఈ తిమోజా అనే సైన్యాధిపతికి ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి ఈయన మన ఆదిల్ షా మీద యుద్ధం చేయాలి మనం, సో అక్కడున్న హిందువులకి కష్టంగా ఉందట సో అని చెప్పి ఈ తిమోజా అనే ఆయన్ని పంపించాడు. సో గోవా దగ్గరికి పంపిస్తే ఇప్పుడు ఈ తిమోజా అనే ఆయన గోవా పరిసర ప్రాంతంలో చూసి ఆదిల్ షా యొక్క సైన్యము అలాగే ఆదిల్ షాకి ఎంత రాజ్యం పట్టుంది అలాగే వీళ్ళకున్న ఆర్మీ పవర్ ఏంటి సో ఇవన్నీ గూఢచర్యం చేసి తీసుకొచ్చి ఆయన ఏమనుకున్నాడంటే మనం ఒక్కళ్ళమే వెళ్ళి ఈ ఆదిల్ షాని ఓడించడం అంత సులభమైన విషయం ఏం కాదు. సో మనం డెఫినెట్ గా ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకోవాల్సిందే అని అనుకుని అప్పుడే పోర్చుగీస్ లో ఉన్నటువంటి ఆల్ఫాన్సో డి ఆల్బర్క్యూ, ఈయన పోర్చుగీస్ అయినా అప్పటికే కొంతవరకు ఈయన మనకి ఈ కాలికట్ వాస్కోడిగామా ఆ పరిసర ప్రాంతంలో వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్రేడ్ కోసం వచ్చి స్థిరపడి కొంతవరకు స్థిరపడి కొంత బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. సో ఈయన ఈయనతో పాటు కలిసి ఈయనకి వీళ్ళిద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి మన ఇద్దరం కలిసి ఆదిల్ షాని ఓడిద్దాము. ఆదిల్ షాని ఓడిస్తే కనుక ఈ అప్పుడు తిమోజే ఏమనుకున్నాడంటే పోర్చుగీస్ నుంచి వచ్చాడు కదా ఈయన, ఈయనకి మనకి రాజ్యంతో సంబంధం ఉంది, డెఫినెట్ గా ఈయన మనం ఓడించిన తర్వాత నాకు ఏదన్నా ఇచ్చి పంపిస్తాడు. ఈయన అలాగే వెళ్ళిపోతాడు. ఈ గోవా పరిసర ప్రాంతం అంతా ఈ హోనోవర్ కింగ్ తిమోజా హోనోవర్ కింగ్ నాకు అప్పచెప్తాడు, నేనే రాజ్యం పరిపాలిస్తాను అనే అని ఒక భ్రమలో ఉండేవాడు. అలాగే అనుకున్నట్టుగానే ఈ ఆదిల్ షా మీద యుద్ధం చేయటం ఈ ఆల్ఫాన్సో అండ్ తిమోజా కలిపి పోర్చుగీసు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది, ఎప్పుడైతే ఈ తిమోజా ఈ గోవా మినిస్టరు అక్కడున్న లోకల్ గా ఉన్న హిందువుల యొక్క సపోర్ట్ ఉందో హిందువులు అలాగే తిమోజా అండ్ ఈ ఆల్ఫాన్సో ఈ పోర్చుగీస్ వీళ్ళందరూ కలిసి ఆదిల్ షాని ఓడించారండి. సో ఇక్కడ లోకల్ గా ఉన్న హిందూ పాపులేషన్ కూడా పోర్చుగీస్ కి వాళ్ళ మత స్వేచ్ఛ కోసం లేకపోతే వాళ్ళు డిస్క్రిమినేట్ అవుతున్నారు అనే ఉద్దేశంతో అక్కడ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈ పోర్చుగీస్ కూడా సహాయం చేయడం జరిగింది. సో అంటే పొయ్యిలోంచి పెనం మీద పడిందని అంటారు కదా సామెత. సో అట్లా అయిందనమాట మన హిందువుల పరిస్థితి, ఒకళ్ళ నుంచి తప్పించుకోవాలని చూస్తే ఇంకొకళ్ళు వచ్చారు. సో ఈ పరిణామాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత ఏం చేశారంటే ఈ ఆల్ఫాన్సో అనే పోర్చుగీస్ రాజు ఈ తిమోజాని ఎప్పుడైతే గెలిచారో ఈ తిమోజాని వెళ్ళగొట్టేశాడు, రాజ్య బహిష్కరణ చేసి వాళ్ళ ఓన్ అడ్మినిస్ట్రేటర్ని ఇంకొక ఆయన్ని పెట్టుకొని ఆయన్ని గోవాని రూల్ చేయమని చెప్పాడు అనమాట. సో ఎప్పుడైతే 1510లో ఈ సంఘటన జరిగిందో 1510 నుంచి 1515 ఈ 4 సంవత్సరాల్లో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 ఐలాండ్స్ అలాగే 2-3 రాజ్యాలు కూడా చిన్న చిన్న రాజ్యాలు కూడా వీళ్ళందరూ కలుపుకొని ఒక గోవా ని కొంతవరకు పెద్దదిగా చేసి వాళ్ళు పరిపాలించుకోవడం అనేది స్టార్ట్ చేశారు. సో 1510 అనేది మనకి ఉన్నటువంటి ఒక ల్యాండ్ మార్క్ డేట్ అనమాట. సో గోవా చరిత్ర అంటే 1510 నుంచి మనం ఒక రకంగా ఇది విజయనగరం ఎంపైర్ ఎప్పుడైతే కోల్పోయారో అక్కడి నుంచి ఆదిల్ షా నుంచి ఈ పోర్చుగీస్ వాళ్ళ చరిత్ర మనం ఇక్కడి నుంచి కరెక్ట్ గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇకపోతే ఈ ఇప్పుడు ఈ 1510-1515లో ఈ ఆల్ఫాన్సో పోర్చుగీస్ రాజు కన్వర్షన్స్ కి మొగ్గు చూపినా కూడా అదేమి స్టేట్ అఫైర్ గా ఆయనేమి ట్రీట్ చేయలేదు. అంటే స్టేట్ అఫైర్ గా అంటే ఒక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఉందనుకోండి, ఇట్స్ అన్ ఇస్లామిక్ స్టేట్. సో అంటే ఇస్లాంకే దానికి మత ప్రాతిపద మీద మాత్రమే దానికి ఎక్కువ పట్టు ఉంటుంది. సో అట్లాగే ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ ఓన్ రిలీజియస్ స్టేట్ రిలీజన్ ఉంటుంది ఆ స్టేట్కి. సో కాబట్టి ఈయన కూడా అట్లాంటి వ్యవహారం ఏం చేయకపోయినప్పటికీ ఇంటర్నల్గా ఎక్కువ కన్వర్షన్స్ కోసం సపోర్ట్ చేశాడు, కానీ దాన్ని మా స్కేల్లో ఎప్పుడు చేయలేదు ఈ ఆల్ఫాన్సో అనే రాజు. సో దీని తర్వాత ఒక 15-20 సంవత్సరాలు బ్యాక్ ఎండ్లో ఆయన కన్వర్షన్స్ చేసుకుంటూ వచ్చినా కూడా దాన్ని పెద్ద పబ్లిక్ కూడా పెద్ద ఎక్కువ పట్టించుకున్న పరిస్థితి లేదు. సో దీని తర్వాత ఈ ఫ్రాన్సిస్ జేవియర్, ఈయన గురించి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, గోవా పరిసర ప్రాంతంలో ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన చర్చిలు ఉన్నాయి. సో ఈయనకి ఒక మత ప్రవర్తగా చాలా ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యక్తి, ఈయనకి చాలా చర్చిలు కూడా ఉన్నాయండి. యాక్చువల్గా ఫ్రాన్సిస్ ఇప్పుడు కూడా గోవా వెళ్ళిన వాళ్ళు చాలా మంది కూడా ఈ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. సో అది హిందువులు కూడా చాలా మందికి తెలియక ఈ చర్చిలకు కూడా వెళ్తూ ఉంటారు. సో అసలు ఎందుకు అనేది కూడా మనం కొంత బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఫ్రాన్సిస్ జేవియర్ వల్లే ఈ కోర్ట్ ఆఫ్ ఇంక్విజిషన్ అనేది అసలు స్టార్ట్ అయింది ఈ ఫ్రాన్సిస్ జేవియర్ వల్ల. సో అంటే ఏంటి అనేది చూద్దాము. ప్రాసలైట్ అంటారండి, ప్రాసలటైజేషన్ అంటారు. అంటే మతం మార్చే ఒక ప్రాసెస్ని లేకపోతే ఆ మనిషిని ప్రాస్టైల్ చేయటం అంటారు. సో ప్రాసలైజేషన్ చేశారు అంటారు, అంటే మతాన్ని మార్చారు వాళ్ళు, ఫెయిత్ రిలీజియన్ని మార్చుకున్నారు, ఒక ఫెయిత్ నుంచి ఇంకో ఫెయిత్కి రిలీజియన్ మార్చుకున్నారు అనే వర్డ్ ఈ ప్రాస్టైల్ అనే వర్డ్ వాడతారు. సో అప్పటికే ఈ లిస్బన్ దేశంలో ఈ స్పానిష్ ఇంక్విజిషన్ అలాగే జ్యూస్ ఇంక్విజిషన్ ఆల్రెడీ నడిసింది. అంటే 1530 సంవత్సరాల్లోనే ఆ జ్యూస్ని కానీ అలాగే స్పానిష్ పీపుల్ని కానీ ఈ పోర్చుగీస్ అనే వాళ్ళు ఈ లిస్బన్ దేశంలో కన్వర్షన్ అయిన వాళ్ళు మళ్ళీ రీకన్వర్ట్ అవ్వకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందువులో ఉన్నాను అనుకోండి, ఎవరో వచ్చి నన్ను మతం మార్చారు, కానీ నేనేం చేస్తానంటే నేను నాకున్న వంశ పారంపర్యంగా నేను మా పెద్దవాళ్ళు మా తాత ముత్తాతలు చేస్తున్నటువంటి ఆచారాలు నేను మానుకోలేను. అలాంటి వాళ్ళు మానుకోలేకపోవటం వల్ల మళ్ళీ వాళ్ళు స్వధర్మంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ స్వధర్మంలో వెళ్ళిపోతే అక్కడున్న వాళ్లకున్న చర్చి ప్రాబల్యం తగ్గిపోయింది అనే ఉద్దేశంతో ఈ ఇంక్విజిషన్ అనే ఒక యాక్ట్ని తీసుకొచ్చారు యాక్చువల్గా వీళ్ళు వేరే దేశాల్లో కూడా భారతదేశంలో కాదు. 1530లో ఇది ఆల్రెడీ లిస్బన్ స్పానిష్ ఇంక్విజిషన్ అలాగే జ్యూస్ ఇంక్విజిషన్ ఉంది. మీరు టైప్ చేసినా కూడా ఎన్నో నిర్గాంతమయ్యే విషయాలు తెలుస్తాయి. సో ఇప్పుడు ఈ ఫ్రాన్సిస్ జావియర్ అనే ఆయన ఏం చేశారంటే ఈ కోర్ట్ ఆఫ్ ఆల్రెడీ కొంతవరకు మత మార్పులు జరుగుతున్నప్పటికీ మళ్ళీ మన సనాతన ధర్మంలోని గ్రామ దేవతలు వీళ్ళందరూ ఆచరించుకునే వాళ్ళు, అలాగే మనం పుట్టినప్పుడు నామకరణం చేసుకోవటం, అలాగే పెళ్ళి, శుభకార్యం, చావు, సో ఇదంతా ప్రతీది కూడా కొంతవరకు కన్వర్ట్ అయినా కూడా ఈ వాసనలు వాళ్ళకి పోయే కాదు, ఇదే పద్ధతిలో చేసుకుంటూ పోయేవాళ్ళు. సో చేసుకుంటూ పోవటం వల్ల ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన ఏం చేశాడంటే ఈ పోర్చుగీస్ కింగ్కి ఈయన రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఇక్కడ కూడా భారతదేశంలో కూడా ఇట్లాగే జరుగుతుంది. కింగ్ పేరు జువాన్ III. సో ఆయన కింగ్కి రిక్వెస్ట్ చేసుకుంటే 1530లో జేవియర్ ఈ ఇక్కడ ఈ కోర్ట్ ఆఫ్ ఇంక్విజిషన్ లాను కూడా మనం తీసుకురావాలి అని చెప్పి ఈ కింగ్కి హెచ్చరించడం జరిగింది. సో అదృష్టమో దురదృష్టమో ఈ కింగ్ కొన్ని కారణాల వల్ల చనిపోవటం, అలాగే వాళ్ళ అబ్బాయి అంతకుముందలే ఏదో వార్లో చనిపోవటం వల్ల వీళ్ళ గ్రాండ్ సన్ మనవుడు ఉండే, మనవుడిని 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండే, సో వీడు అలాగే ఈ మనవుడు వాళ్ళ అమ్మ ఈ కింగ్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఈ క్వీన్ తీసుకోవడం జరిగింది కంట్రోల్ అంతా. ఈ క్వీన్కి హెన్రిక్ అనే ఒక ఒక ఆయన ఇన్ఫ్లుయెన్స్లో ఎక్కువ ఉండేది. ఈ హెన్రిక్ అనే ఆయన ఎక్కువ ఈ మత మార్పిళ్లు చేయటం అనేది హీజ్ యాక్చువల్ వరల్డ్లో చెప్పాలంటే రిలీజియస్ ఫ్యానటిక్ అని డిస్క్రైబ్ చేశారు. సో షీఈస్ ఆల్వేస్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ రిలీజియస్ ఫ్యానటిక్ హెన్రిక్. సో ఈ హెన్రిక్ అనే ఆయన ఏం చేశారంటే ఈ జేవియర్ ఏదైతే 1530లో ప్రతిపాదించిన కోర్ట్ ఆఫ్ ఇంక్విజిషన్ ఆల్రెడీ వేరే దేశాల్లో చేస్తున్నారు ఇది, సో కాబట్టి ఈ గోవా ప్రాంతంలో కూడా కంపల్సరీగా మనం చెయ్యాలి అనే ఉద్దేశంలో 1530-1535 ఈ పరిసర ప్రాంతాల్లో ఇది ఫస్ట్ టైము ఎస్టాబ్లిష్ చేయడానికి ఈయన బాగా ట్రై చేశారు. ఈ హెన్రిక్ అనే ఆయన క్వీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి సుమారు 1540 ఈ ప్రాంతంలోనే అక్కడ ఈ ఆల్ఫాన్సో అనే రాజు మనం పరిపాలించుకున్నాడని చెప్పాం కదా, 1510-1520, సో అలాగే 1530-40 కూడా అప్పటికే కేరళలో ఉన్నటువంటి ఎన్నో కొన్ని వందల దేవాలయాలు అప్పటికే కూల్చేశారు. కూల్చేయటం అంటే కూడా మళ్ళీ కట్టుకోలేని విధంగా కూల్చేశారు అని మనం ఆర్టికల్స్ నేను లాస్ట్లో రిఫరెన్సెస్ చెప్తాను, ఏం ఆర్టికల్స్ చూశాను. సో దీంట్లో చాలా క్లియర్గా అయింది. సో ఎప్పుడైతే ఈ గుళ్ళు దేవాలయాలు అక్కడ ఉన్నటువంటి గుళ్ళకు సంబంధించిన భూములు ఇవన్నీ ఎప్పుడైతే ఈ పోర్చుగీస్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుందో 1550 అంటే సుమారు హ్యాండ్ ఓవర్ ఈ టెంపుల్స్ పడగొట్టిన సుమారు 10-15 ఏళ్ల తర్వాత 1550-1555 ఈ ప్రాంతంలో ఈ కోర్ట్ ఆఫ్ ఇంక్విజిషన్ అనేది గట్టిగా ఎస్టాబ్లిష్ చేసేసే ఒక వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ దొరికింది. దీని ఈ ప్రోసలైట్ ఈ ప్రోగ్రామ్ని కన్వర్షన్ చేసే ప్రోగ్రామ్ని చక్కగా వాళ్ళు 1550 ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఇక్కడ నేను ఒక పాస్ కొట్టి మీకు ఇప్పటిదాకా ఈ పరిణామాలు మనం ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. ఎప్పుడైతే హిందువులు ఆదిల్ షా రాష్ట్రంలో నుంచి ఆదిల్ షాని బయటికి పంపించేసి ఈ తిమోజా సహాయంతో ఈ ఆల్ఫాన్సో అనే పోర్చుగీసు రాజుని తప్పించుకోవటానికి 1510 యుద్ధం చేశారు. 1550 ఈ ఇంక్విజిషన్ అనేది చేశారు. అంటే ఒక చేంజ్ జరిగినప్పుడు సుమారు ఒక 30-40 సంవత్సరాల్లో ఈ టోటల్ వ్యవస్థ అనేది సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద స్టేట్ టోటల్ స్టేటే మారిపోయినటువంటి విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే మనకి దేశం మొత్తం మీద జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో చాలా మందికి కూడా అనుమానం వస్తుంది, ఆ ఏముందిలేండి 45 మారుతారు దాంట్లో ఏముందిలేండి అని అనుకునే వాళ్ళకి. మీరు స్టాటిస్టిక్స్ పాపులేషన్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 1947 ఏముందిలే అని అనుకుంటే 70 ఏళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ మనకు అట్లా పెండింగ్ పడిపోతూ కదిలించలేని ప్రాబ్లమ్స్ గా ఉన్నటువంటి ఎన్నో విషయాలు మనం ఆల్రెడీ చూస్తున్నాము, అనుభవిస్తున్నాం దీన్ని. సో ఒక చిన్న మార్పు, ఒక నాంది మనం పలకపోతే అది పెరిగి పెద్దదై పేరుకుపోతే ఎలాంటి విషయాలు ఉంటాయి 30-40 సంవత్సరాల్లో, ఇట్లాంటి చరిత్ర మనకు నేర్పే పాఠాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ పాయింట్ తో మనం ముందరికెళ్ళాము. 1550-1555లో ఇది ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేసే ప్రయత్నం చేశారని చెప్పుకున్నాము. ఇక్కడ ఒక చిన్న మనం విషయం కూడా మనం ఆలోచించాలి, కొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సెయింట్ పాల్స్ కాలేజ్ అని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఇన్ గోవా. సో ఈ ఎప్పుడైతే ఈ మత మార్పిడి ప్రోస్టలైజేషన్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారో వీళ్ళు, ఈ కొత్తగా కన్వర్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది అనమాట. అంటే మన సనాతన ధర్మంలో లాగా మీరు ఇది నేర్చుకోండి ఇవి నేర్చుకోండి అని ఊరికి వదిలేసే బాపత కాదు ఇక్కడ. సో మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసి కంపల్సరీగా మీరు ఆచరించేదాకా వాళ్ళు వదలని పరిస్థితి అనమాట ఇక్కడ. సో ఇప్పుడు కూడా సుమారు చాలా చాలా ప్రాంతాల్లో కూడా కన్వర్షన్ అయితే మీ అమ్మటబడి మీరు చర్చకు వచ్చేదాకా వదలరు వాళ్ళు. సరే, అది పక్కన పెట్టేస్తే ఈ కొత్తగా క్రిస్టియన్గా మారిన వాళ్ళకి ఈ సెయింట్ పాల్ కాలేజ్లో క్లాసెస్ పెట్టేవాళ్ళు. సో మరి ఇంతమంది మనం మారుతున్నారు, మరి గత 30-40 సంవత్సరాల నుంచి వీళ్ళు మారుస్తున్నారు. సో మరి చాలా మంది ఉంటారు కదా, సో ఈ కాలేజ్ నడపడానికి దీనికన్ని ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో అంటే అప్పటికే 1540లో ఏదైతే 200 దేవాలయాలు 300 అప్పట్లోనే 200 దేవాలయాలు 300 దేవాలయాలు కొల్లగొట్టారో, దీనికి సంబంధించిన భూములు మొత్తం సెయింట్ పాల్ కాలేజీకి రాసిచ్చేట్టుగా వాళ్ళు పత్రాలు తయారు చేసుకుని ఈ టెంపుల్ ల్యాండ్స్ అన్ని సెయింట్ పాల్ కాలేజీకి ఇచ్చారు. సో అయినప్పటికీ 1540-1535 ఈ పరిసర ప్రాంతాల్లో వీళ్ళు అనుకున్నంతగా మత మార్పిడి జరగలేదని చాలా బాధపడ్డారట. సో జస్ట్ కోట్ యాస్, సో ద పోర్చుగీస్ గవర్నమెంట్ డిడెంట్ థింక్ ద కన్వర్షన్స్ పోస్టలైజేషన్ వేర్ నాట్ యాజ్ ఫాస్ట్ యాజ్ దే థాట్. సో ఇదండి కోట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే వీళ్ళు ఇది చేసుకున్నారో దీని తర్వాత 1545-1550 ఈ పరిసర ప్రాంతాల్లో వీళ్ళు చాలా నిర్ఘాంతబోయే విషయాలు ఉన్నాయండి. ఒక 4 పేజీలు నిర్ఘాంతబోయే విషయాలు ఉన్నాయి. మనం ఎన్ని కవర్ చేస్తాం తెలీదు, ఒకవేళ కవర్ చేయలేకపోతే కనుక మనం నెక్స్ట్ సెషన్లో కనుక డెఫినెట్గా మాట్లాడుకుందాం. అప్పటి నుంచి వీళ్ళు ఏం చేశారంటే 1546-47 ప్రాంతంలో, ఇదంతా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అండి, పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించిన దీనికి అలాగే డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉన్నటువంటి విశేషాలు చెప్తున్నాను. నో ఐడియల్ వర్షిప్, అంటే మనం దేవాలయాల్లో విగ్రహాలు కానీ అలాగే చెక్కతో చేసిన విగ్రహాలు కానీ మెటల్తో చేసిన విగ్రహాలు కానీ రాయితో చేసినటువంటి విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు కానీ ఏది మనం పూజించకూడదు అనే ఒక యాక్ట్ వీళ్ళు 46-47లో పాస్ చేశారు. దీని తర్వాత అప్పటికే గుడిలో వ్యవస్థ చాలా వరకు పోయింది. ఇప్పుడు అందుకనే మీరు చూస్తే కనుక గోవాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా చూస్తే ఒక 4-5 కిలోమీటర్లు రేడియస్లోనే ఉంటాయి ఎక్కువ దేవాలయాలు, పురాతన దేవాలయాలు కూడా. అంటే అవన్నీ ఒకే చోట అప్పుడు కట్టినవి కాదు. అవన్నీ ఈ పోర్చుగీసు ఈ 1500 శతాబ్దం నుంచి 1800 శతాబ్దం దాకా జరిగినటువంటి ఈ ప్రోస్టలైజేషన్ కార్యక్రమం లేకపోతే ఇంక్విజిషన్ కార్యక్రమంలో ఎన్నో దేవాలయాలు చర్చిలుగా మూతబడ్డాయి. సో ఇప్పుడు అప్పుడున్న హిందువులు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతా విగ్రహాలని ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలని తీసుకొచ్చుకొని కాపాడుకొని వేరే ప్రాంతంలో ఒక చాట అన్ని దగ్గర దగ్గరలో ఉన్న ప్రాంతంలో వీళ్ళంతా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకొని పూజించుకునేవాళ్ళు అనమాట. సో ఇది మీకు చెప్తే మన కాశీ కూడా, కాశీ విశ్వనాథుడు కూడా ఇప్పుడున్న ప్లేస్ కాదు. సో అలాగే ఇంకొక నిర్ఘాంతపోయే విషయం ఏంటంటే మన మైలాపూర్లో, చెన్నై మైలాపూర్లో ఉన్న కపాలేశ్వర స్వామి దేవాలయం కూడా ఇప్పుడున్న ప్లేస్ కాదు అది. సో ఇది చాలా చాలా మందికి తెలియనిటువంటి విషయాలు, మనం చరిత్ర తెలుసుకోలేని వాళ్ళం, చరిత్రలో కలిసిపోవటం తప్ప వేరేది కాదు. సో అది కొంత పక్కన పెడితే ఇప్పుడు దీని తర్వాత ఏం చేశారంటే 1550స్లో వీళ్ళు ఏం చేశారంటే 1547లో నో ఐడియల్ వర్షిప్ అని చెప్పాను. తర్వాత 1550s 54లో వీళ్ళు నో న్యూ టెంపుల్స్ ఆర్ నో న్యూ రెస్టరేషన్స్. సో జీర్ణోద్ధరణకి అలాగే కొత్త దేవాలయాలకి వీళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎవరన్నా చేస్తే కనుక వీళ్ళు జైల్లో పెట్టేవాళ్ళు. అంటే మన ఒక 50-100 సంవత్సరాలు 70 సంవత్సరాల నాటి పురాతన దేవాలయాలు మీరు రెస్టరేషన్ చేసుకోవాలన్నా కూడా కుదరని పరిస్థితి. సో ఇప్పుడు ఒక ప్యారలల్ గీసే ప్రయత్నం చేస్తాను, కొంతవరకు మనం చెప్పుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇదే ప్యారలల్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా కనిపిస్తుంది. సేమ్ మనం మాట్లాడుకున్నది జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఒక రెండు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము. సేమ్ ప్యారలల్, సేమ్ టెంప్లెట్. సో అక్కడ ముస్లిం ఇన్వేడర్స్ వచ్చి ఇదే పరిస్థితి, అలాగే మన ఎన్నో హిందూ దేవాలయాలను పడగొట్టి ఆ హిందూ దేవాలయాల గోళ్ల మీద గోడల రాళ్ళు తీసుకొచ్చి ఆ మసీదులకి ఫుట్ స్టెప్స్గా పెట్టుకున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వందల ఉదాహరణలు మీకు చరిత్రలో తెలుసుకుంటే ఉన్నాయి. సో అదే కుడియడంగా అదే టెంప్లెట్ని ఇక్కడ కూడా పోర్చుగీస్ గోవాలో కూడా చేయటం జరిగింది. సో అలాగే 1550s కొత్త విగ్రహాలు, మూర్తులు ఎవరన్నా తయారు చేస్తే కనుక వాళ్ళని 5 ఏళ్ళు జైల్లో పెట్టే యాక్ట్ కూడా వాళ్ళు, రూల్స్ కూడా తీసుకొచ్చారు. అలాగే ఎవరన్నా గనక వీళ్ళు విగ్రహాలు చేస్తున్నారు లేకపోతే వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు అని ఎవరన్నా చెప్తే గనక వాళ్ళని తీసుకెళ్లి జైలు పెట్టాడు, ప్రూఫ్ ఏం అడిగే పరిస్థితి కాదు. సో అంటే ఒక హిందువుగా బ్రతకటం అనేది ఆ రోజుల్లో ఎంత కష్టమో అంటే ఇప్పుడున్న పరిస్థితి కంటే కష్టమండి. మీరు ఆలోచించండి, అంటే అప్పుడున్న పరిస్థితుల్లోనే వాళ్ళు కన్వర్ట్ అవ్వలేదంటే ఆ డేటా కూడా ఉంది మన దగ్గర, చెప్తాను. సో అంటే ఎంత హీనాతిహీనమైన పరిస్థితుల్లో మన హిందువులు అక్కడ జీవించేవాళ్ళు అనేది మనం కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. సో ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఓహో ఇప్పుడే చాలా కష్టంగా ఉంది కావాలా అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో 400-500 సంవత్సరాల క్రితమే ఉన్నాయి. దాన్ని కూడా తట్టుకొని మన హిందువులు పోరాడారు, అలాగే ఇప్పుడు కూడా మనం పోరాడితే పోయేదేం లేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ నేను చిన్నగా అండర్లైన్ చేయాలని అనుకున్నాను. సో ఇక తర్వాత విషయానికి వస్తే 1560s ఈ విషయానికి వస్తే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఉందండి. వన్ ఆఫ్ ద ఫేమస్ ముంగేషి టెంపుల్ అని మనకి గోవాలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్, మీరు గూగుల్ చేసినా కూడా వస్తుంది. ఇప్పుడున్న ఈ ప్లేస్లో ఏదైతే ఓల్డ్ గోవా సిటీలో ఉన్నదో అది యాక్చువల్గా అక్కడ ఉన్నది కాదండి. ఇట్ వాస్ డిస్ట్రాయిడ్ అండ్ చర్చ్ వాస్ బిల్ట్ ఆన్ ఇట్. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మూర్తి అనేది ఇప్పుడు ఈ ముంగేషి టెంపుల్లో ఉన్నటువంటి మూర్తి ఏదైతే ఉందో అప్పుడు అక్కడి నుంచి ఆ చర్చి కట్టినప్పుడు తీసుకొచ్చిన ఆ మూర్తిని ఇప్పుడు వేరే చోట ప్రతిష్ఠించి ఇప్పుడు చేస్తున్నారు అది. అలాగే ఆర్కిటెక్చర్ పరంగా కూడా గోవాలో మీరు చూస్తే కొన్ని దేవాలయాలు, చర్చిలను పోలిన దేవాలయాలు కొంచెం మిక్స్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు మన సనాతన ధర్మంలో ఉన్న దేవాలయాలకు మీరు వెళ్ళారనుకోండి, మన గాలి గోపురం దగ్గర నుంచి ప్రహరి, మామూలుగా గుడి ఉండే ప్రాంగణం, అలాగే ప్రహరి లోపలికి వెళ్ళే కొద్దీ మన గర్భాలయంలోకి వెళ్తే చిన్న ద్వారం ఉంటుంది. ఎందుకంటే గర్భాలయం రిప్రజెంట్స్ ద ఇన్నర్ సోల్ అనమాట. సో ఇన్నర్ సోల్ ఎప్పుడైనా చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఆ దీపం కూడా అట్లాగే వెలిగిస్తారు. అందుకని చాలా చిన్నదిగా ఉంటుంది గర్భాలయం. సో ఆ గర్భాలయం రిప్రజెంట్స్ ద సోల్ వితిన్ ఎవ్రీవన్స్ బాడీ. ఒక మనిషిలో ఉన్న జీవాత్మ, పరమాత్మ కూడా అదే విధంగా ఉంటారు అనే ఒక బ్యాలెన్స్ కంపారిజన్ చేయడానికి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విషయం. కానీ మీరు గోవాలో కనుక కొన్ని చర్చిలు, సారీ కొన్ని దేవాలయాలు మీరు చూసినట్లయితే కనుక చర్చిలకి లాగా చాలా పెద్దదిగాను వైడ్గా ఉంటాయి అన్నమాట. సో మీకు దాన్ని బట్టి కూడా మనకు కొంతవరకు ఏమర్థమవుతుందంటే అక్కడ ఒకప్పుడు చర్చి ఉండటము, లేకపోతే ఆ చర్చిని తీసి వీళ్ళు స్వాప్ చేసుకొని అక్కడ కట్టడము, ఆర్కిటెక్చర్ పోర్చుగీస్ వాళ్ళ ఆర్కిటెక్చర్లో వాళ్ళు కేవలం అట్లాంటి చర్చిల్ లాంటి కన్స్ట్రక్షన్ వాళ్ళు అలౌ చేసి ఉండటము. సో ఇలాంటి పాయింట్లు కూడా కొన్ని ఆర్టికల్స్లో నేను చదవడం జరిగింది. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి. సైఫాలి వైద్య గారని నేను ఎక్కువ ఈ డేటా అంతా ఆమె రాసినటువంటి ఆర్టికల్, అలాగే ఆమె యూట్యూబ్ వీడియోస్ చూశాను. కొంతవరకు చాలా మందికి పరిచయం అవ్వచ్చు. లాస్ట్లో మళ్ళీ చెప్తాను, వీళ్ళ గ్రామంలో జరిగినటువంటి ఒక విషయం మనందరికీ రకంగా కనువిప్పు కలగాల్సినటువంటి విషయము. సో వీళ్ళ గ్రామంలో కూడా 1550 ఆ పరిసర ప్రాంతంలో ఒక గ్రామదేవత దేవాలయాన్ని టోటల్గా డిస్మాంటిల్ చేసేసిన తర్వాత అక్కడున్న గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎదురు తిరిగి అక్కడున్న ఈ ఒక ఇద్దరు పోర్చుగీస్ సోల్జర్స్ని చంపేయడం జరిగింది. సో చంపేసిన తర్వాత వీళ్ళు ఒక పెద్ద ఆర్మీతో వచ్చి ఆ గ్రామాన్ని మొత్తాన్ని నేలమట్టం చేసి కాల్చేయటం, బూడిదకి చెంద చేసేసి పరిస్థితి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరలో ఉన్న అడవుల్లోకి వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి ఈ పోర్చుగీస్ వాళ్ళ మీద, ఆ దగ్గరలో ఉన్నటువంటి రాజ్యాల మీద, సైనికుల మీద వీళ్ళందరూ కలిపి తిరుగుబాటు చేయటం, దాడి చేయటం. సో వీళ్ళని కొంతవరకు ఇబ్బంది పెట్టడం కూడా జరిగిన తర్వాత వీళ్ళు ఈ పోర్చుగీసు ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే, మీరందరూ మేము మీ జోలికి రాము, మీరు మా జోలికి రావద్దు, మనం అందరం కలిసి మాట్లాడుకుందామని సుమారు ఒక 14-15 మంది ఆ గ్రామ పెద్దలందరినీ పీస్ టాక్స్ కోసం పిలిచి వెపన్స్ లేకుండా వాళ్ళందరినీ గడిబెట్టి అక్కడికక్కడే ఫైర్ చేయడం జరిగింది, అందరు చనిపోయారు. సో ఇలాంటి విషయాలు కూడా మనకి ఫారిన్ నేచర్ ఆఫ్ థాట్ అనేది మనకు లేదు ఫస్ట్ కాడి నుంచి కూడా. ఈ మనకి ఎప్పుడైతే ఫారిన్ నేచర్ ఆఫ్ థాట్ లేదో వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు ఐడియా ఉండదు. సో కాబట్టి ఈ చరిత్ర తెలుసుకోవటం వల్ల ఇలాంటి విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ఎవరో ఒక కొత్త ప్రదేశంలోకి వెళ్తున్నాము, వెళ్తున్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సో కాబట్టి ఇట్లాంటివి కూడా మన చరిత్రలో మనం తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన విషయాలని నేను అనుకుంటున్నాను. సరే, ఇది ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనిపించింది. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, నేను కొంతవరకు ఫిల్టర్ చేసి ఏదైతే రిలెవెంట్గా ఉందో ఆ ఎగ్జాంపుల్స్ మాత్రం ఇక్కడ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎక్కువ ఈ పోర్చుగీస్ వాళ్ళు రెండు విషయాలని ఎక్కువ బాగా నమ్మేవాళ్ళు. మొదటిది ఏంటంటే, హిందువుల బ్రతుకు ఎంత దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టబడితే అంత మంచిది, ఇది వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ. అలాగే రెండో ప్రయారిటీ ఏంటంటే, ఎప్పుడైతే హిందువుల బ్రతుకులు బాగా దయనీయమైన పరిస్థితుల్లో ఉంటాయో వాళ్ళని డబ్బు పెట్టి అలాగే జాబులు, ఆస్తి విషయాలు, సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాము, ఇలాంటి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేయటం చాలా ఈజీ. సో ఈ రెండు విషయాల మీదే చాలా వరకు ఈ పోర్చుగీస్ యొక్క భావన కానీ వాళ్ళకున్న రూల్స్, రెగ్యులేషన్స్, గవర్నెన్స్ దీని మీద మాత్రమే డిపెండ్ అయి ఉండేది. సో ఇది మీరు చూస్తుంటే ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి విషయాలు కూడా దీనికి దగ్గరలో ఉన్నాయి అనే ఒక అనుమానం కూడా వస్తుంది మీకు. సో ఇప్పుడు కూడా అంతే, అంటే కేవలం భారతదేశంలోనే హిందువు మన సొంత ధర్మం మీద, మన సొంత దేశం అంటే కనుక ప్రతి ఒక్కళ్ళకి అసహ్య భావన, ఎందుకంటే మన పుస్తకాల్లో అదే ఉంది. మన పుస్తకాల్లో ఎంతవరకు ఏం చెప్పాడంటే, వాడు వచ్చి కొల్లగొట్టాడు, వీడు వచ్చి కొల్లగొట్టాడు, ఎక్కడా కూడా ఎంతమంది వ్యతిరేకించారు, ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి నిలబడ్డారు, ఎలాంటి వాళ్ళు నిలబడ్డారు అనేది ఎక్కడా కూడా మన చరిత్ర పుస్తకాల్లో ఎంతో మంది వీర వనితలు ఉన్నారు, రాజులు ఉన్నారు, రాజ్యాలను పరిపాలించిన 300-400 ఏళ్ల సంవత్సరాలు కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన రాజులు కూడా ఉన్నారు మనకి. అలాగే ముస్లిం ఇన్వేడర్స్ని ఎదిరించిన రాజులు కూడా ఉన్నారు. మనకి దక్షిణ భారతదేశంలో వస్తే విజయనగర సామ్రాజ్యం దానికి ఒక పెద్ద గీటురాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇలాంటి ఎక్కడా కూడా మనకి, అంటే మన దేశం పట్ల అలాగే మన ధర్మం పట్ల ఏమాత్రం కూడా వదలకుండా దాని మీద అసహ్య భావన అనేది పెంచి పోషించినటువంటి ఈయన 70 సంవత్సరాలుగా మనం ఎటువంటి మార్పు పుస్తకాల్లో కానీ సిలబస్సుల్లో కానీ దేశం కోసం మనం ఎటువంటి మార్పు చేసుకోలేకపోయాం. సో ఇది ఫస్ట్ పాయింట్, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇదేదో 1700-1500 శతాబ్దంలోనో 15th or 16th century జరిగిన విషయాలు కాదు ఇవన్నీ. ఇప్పుడు కూడా కంటెంపరీగా దేశంలో జరుగుతున్న విషయాలు కూడా దీనికి ఏమాత్రం తీసుకో. అలాగే రెండో పాయింట్, కన్వర్షన్ విత్ మనీ పవర్ ఆర్ త్రూ రూల్స్. సో ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. సో మీరు గ్రామ స్థాయిలోకి, మీరు ఏ రాష్ట్రంలో చూసుకున్నా, అదేదో మళ్ళీ ఇక్కడ పార్టీలు పరంగా కానీ లేకపోతే రాష్ట్రాల పరంగా మనం ఆలోచించుకుంటే మనం ఎప్పటికీ ఇట్లాగే ఉంటాం. సో దేశం వీళ్ళకి ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే, బై హుక్ ఆర్ బై బ్రుక్ దే హ్యావ్ టు కన్వర్ట్. సో వాళ్ళ హిందూ సనాతన ధర్మం మనకేమి నేర్పిస్తుంది అంటే, అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ సనాతన ధర్మం ఏంటి, మనం పరమాత్మను చేరుకోవటం, మోక్షాన్ని మనం సంపాదించడం అనేది పరమాత్మకి ఇచ్చినటువంటి వరంగా మనం సనాతన ధర్మం మనం భావిస్తాం. కానీ కొన్ని మతాలకి, పాషండ మతాలకి వాళ్ళకి ఏంటంటే, ఎంతసేపు ఒకళ్ళని కన్వర్ట్ చేయటం, వాళ్ళకున్న ఆస్తిని కానీ కల్చర్ని కానీ నాశనం చేయటం, వాళ్ళ మీద వాళ్ళకే ఒక అసహ్య భావన ఏర్పరచటం, ఇదే చాలా దేశాల్లో చేసినటువంటి పని వీళ్ళు. వాళ్ళు వీళ్ళని ఏం లేదు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా అదే. కేవలం నీ ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నావనో లేకపోతే నీ పార్టీ నాయకుడో కుల నాయకుడో నీకు ఇంపార్టెంట్ మనం అనుకుంటే, అది ఎవరైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, నేను ఒక్క తెలుగు రాష్ట్రాలు చెప్పట్లేదు, నార్త్ సౌత్ అనే భేదభావం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి చరిత్ర చూస్తే, ఆఫ్టర్ ఆల్ ఒక నాయకులను రాష్ట్రాల్లో మార్చేసిన చరిత్ర కాదు ఇది. దేశాలు వాళ్ళకున్నటువంటి కల్చర్, ఏ దేశం చూసినా కూడా వాళ్ళకున్నటువంటి ఇండిజినస్ కల్చర్ని నాశనం చేసిన చరిత్ర. సో ఇది అందరం మనం ఒకసారి గట్టిగా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. సరే, ఆలోచించిన తర్వాత ఏం చేస్తాం అనేది పక్కన పెడితే, ఫస్ట్ అయితే మనం ఎక్నాలెడ్జ్ చేయాల్సిన అవసరం అయితే 100% ఉంది. ఇకపోతే ఈ రెండు పాయింట్స్లో మనం మాట్లాడుకుందాం. సో దీని తర్వాత 1960s నుంచి ఒక రకంగా చూస్తే ఈ ప్రాస్టిట్యూషన్ రాజ్యం ఏలిందని చెప్పచ్చు. సో ఆశ్చర్యపోతారు కొన్ని కొన్ని విషయాలు వింటే మీరు ఇక్కడ. హిందూస్ హూ రిఫ్యూజ్ టు కన్వర్ట్ షుడ్ లీవ్ దేర్ విలేజెస్ అండ్ ఆర్ దేర్ ప్రాపర్టీస్ విల్ బి కాన్ఫిస్కేటెడ్ బై ద కింగ్ ఆర్ ద గవర్నర్. సో ఇక మీకు తెలియదు ఏం లేదు. సో ఎవరైతే కన్వర్ట్ అవ్వరో వాళ్ళు వాళ్ళ గ్రామం నుంచి ప్రాపర్టీస్ని అప్పచెప్పి 30 రోజుల్లోగా నెలలోపుగా వాళ్ళు వెళ్ళిపోవాలి అనేటువంటి రూల్స్ కూడా పెట్టారు. అలాగే నో హిందూస్ వేర్ అలౌడ్ ఇన్ ద పంచాయతీ అసెంబ్లీస్. సో పంచాయతీ అసెంబ్లీలో ఒకవేళ కనుక హిందువులు మెజారిటీ ఉంటే కనుక వాళ్ళు క్రిస్టియన్స్ లేకుండా పంచాయతీ కానీ గ్రామ సభ పెట్టే కానీ అవకాశం లేదు. అలాగే ఎక్కడైతే హిందువులు మైనారిటీగా ఉన్నారో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా గ్రామ సభల్లో లేదు. అంటే చూడండి, అంటే ఎట్లాంటి పరిస్థితి ఉందో మీరు ఆలోచించండి. అంటే ఒకవేళ ఆ గ్రామంలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటే కనుక హిందువుల రిప్రజెంటేషన్ అవసరం లేదు, మీరు మీ హిందువుల రిప్రజెంటేషన్ అవసరం లేదు. అదే కనుక హిందువులు ఎక్కువగా ఉంటే కనుక క్రిస్టియన్ రిప్రజెంటేషన్ మాత్రం కంపల్సరీ. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం. అలాగే ఇఫ్ హిందూస్ ఆర్ ఇన్ మైనారిటీ దే ఆర్ నాట్ అలౌడ్ టు బి రిప్రజెంటెడ్, దట్ ఈస్ ఏ గివెన్ ఫ్యాక్ట్ అనమాట. అలాగే ఇక కొంతవరకు ఇట్లా చేసుకుంటూ ఫైనాన్స్ పరంగా అలాగే ఆస్తుల పరంగా కూడా చూద్దాము. ఆస్తుల పరంగా ఎట్లాంటి రూల్స్ వీళ్ళు తీసుకొచ్చారంటే, ఇప్పుడు చాలా వరకు మనకి పురాతన కాలం నుంచి కూడా ఈ ఆడవాళ్ళకి పిల్లలకి మనకి ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఆస్తులు బాగుండదు. ఇప్పటికి కూడా చాలా మంది ఫాలో అవుతున్నాయి, బట్ లీగల్గా అయితే కాదు కానీ. బట్ స్త్రీధనం అనేది పెళ్ళైనప్పుడు మనం సహజంగా ఇస్తూ ఉంటాం కాబట్టి ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వాళ్ళ బిడ్డ కానీ ఎవరైతే ఆడవాళ్ళు కన్వర్ట్ అయ్యారో వాళ్ళకి వాళ్ళ నాన్నగారి ఆస్తిలో ఈక్వల్ షేర్ వచ్చేటువంటి రూల్స్ పెట్టడం జరిగింది ఇక్కడ. సో అలాగే ఎవరైతే హిందువులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా బిక్కు బిక్కుమంటా పెళ్ళిళ్ళు చేసుకోవడం కాదు, అసలు పెళ్ళిళ్ళు హిందువులు పెళ్ళిళ్ళు నిషేధించారు 1560 ప్రాంతంలో అయితే హిందువుల పెళ్ళిళ్ళు నిషేధించారని రాశారు ఇక్కడ. దాని తర్వాత 1600 వచ్చేసరికి అది చాలా ఎస్టాబ్లిష్ అయిపోయిందట. అంటే వీళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే, ఆ రివర్ వాళ్ళక నది ఉంది, ఆ నది దాటి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి వాళ్ళు పెళ్లి చేసుకొని మళ్ళీ రావాల్సిన పరిస్థితి ఉంది. అంటే మీరు ఆలోచించండి, కేవలం పెళ్లికనే కాదు చావుకు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అంటే కనీసం అంతిమ సంస్కారాలు కూడా అక్కడ చేసుకొని ఇవ్వని పరిస్థితి 1630 ప్రాంతంలో ఉండేదట. సో అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక తెప్ప కొనుక్కొని ఆ ఐలాండ్, అది 3-4 ఐలాండ్స్ అని, అలాగే 2 జిల్లాలు కలిపి ఉండేదని అనుకున్నాం కదా గోవా. సో ఈ ఐలాండ్స్లో వాళ్ళు చేసుకోకూడదు కాబట్టి తెప్ప కొనుక్కొని ఆ తెప్పలోనే దహన సంస్కారం చేసి ఆ తెప్పని ఆ రివర్ మీద వదిలేసేవాళ్ళట. సో అంటే అంత ఘోరాతి ఘోరంగా ఉండేదన్నమాట అక్కడ పరిస్థితి. సో అలాగే ఇక్కడ చాలా మంది బాబీ సినిమాలో ఏదో ఫోక్ సాంగ్ ఉందట, నేను నాకు తెలియదు ఆ సాంగ్. సో ఆ సాంగ్ యాక్చువల్గా రివర్ దాటటం అనే దాని మీద ఈ కొంకణీ భాషలో ఉంది. యాక్చువల్గా చాలా సాడ్ సాంగ్, కానీ ఇప్పటికీ కూడా చాలా ఫోక్ డ్యాన్సుల్లో ఒక పెప్పి నెంబర్గా వాడుతూ ఉంటారని సైఫ్ అలీ వైద్య గారు చెప్పడం కూడా నేను ఇక్కడ జస్ట్ నోట్ చేసుకున్నాను. ఇక కొంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇంకొక రకమైన విషయాలు చూడండి. ఇక్కడ 1670s వచ్చాం మనం. సుమారు 1670s ఇంకా వీళ్ళు ఒక 4-5 అడుగులు ఎక్కువ వేసి ఎవరికైతే అనాథ పిల్లలు ఉంటారో, యాక్చువల్గా రూల్ ఏంటి, రియాలిటీ ఏం జరిగిందో కూడా చెప్తాను. రూల్ ఏంటంటే ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో ఈ అనాథ పిల్లల్ని వాళ్ళు చర్చికి అప్పచెప్పేసి బ్యాప్టైజం తీసుకోవాలి అనే రూల్ వీళ్ళు పాస్ చేశారు. సో యాక్చువల్గా రూల్ అయితే అది అయితే కనుక వీళ్ళు ఏం చేశారంటే, ఎవరో ఒక తండ్రో తల్లో ఎవరో ఒకళ్ళు చనిపోయినా, లేకపోతే అమ్మమ్మ తాతయ్యలో ఎవరో ఒకళ్ళు చనిపోయినా కూడా వీళ్ళు వాళ్ళని తీసుకువెళ్ళిపోయి చర్చిల్లోకి తీసుకువెళ్ళిపోయి వాళ్ళు బ్యాప్టిజం చేసేసి చేసేసిన సంఘటనలు 90% ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. సో రియాలిటీ వేరు, అక్కడ ఉన్నటువంటి రూలు వేరు. సో మనకి ఎక్కడైతే ఇప్పుడు మన గవర్నమెంట్లో రియాలిటీ ఒకటి ఉంటుంది, రూల్ ఇంకోటి ఉంటుంది. సో ఇట్లాంటిదే వాళ్ళ రూల్ పెట్టడం వల్ల రియాలిటీలో ఇంకా దాని మీద కంటే ఇంకా ఎక్కువ దాడి జరిగింది అని చెప్పి కూడా ఈ ఆర్టికల్ రాయటం జరిగింది. అలాగే ఈ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ ఈ 4-5 సంవత్సరాలు వంటి పిల్లలు ఎవరైతే ఒక పేరెంట్ చనిపోయారో వీళ్ళని తీసుకెళ్లి బ్యాప్టైజేషన్ చేయడంతో పాటు కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళు అంటే ఈ శిఖ సాంప్రదాయం అంటే పిలకం సాంప్రదాయం ఉంటుంది కదా, కాబట్టి చాలా మందిలో కూడా అప్పట్లో ఉన్న నార్మల్ కేవలం పురోహితులు బ్రాహ్మణులే కాకుండా చాలా మంది కూడా శిఖ సాంప్రదాయం ఉండేది అప్పట్లో. సో ఈ శిఖ సాంప్రదాయం ఉంటే ఈ శిఖ కట్ చేసేసి వీళ్ళ చేత క్రిస్టియన్స్ తో కూర్చోబెట్టి అన్నం తింటాం. సో ఇలాంటి కొన్ని అసహ్యమైన కార్యాలు చేయటం వల్ల అప్పట్లో ఉన్న ఆర్థడాక్స్ ఉన్న పరిస్థితుల ప్రకారం వీళ్ళు మళ్ళీ తిరిగి హిందువుల్లోకి వస్తానన్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదట. సో నువ్వు ఆల్రెడీ పిల్ల కట్ చేసుకున్నావు, నువ్వు వాళ్ళతో వెళ్ళి భోజనం చేసావు, వాళ్ళతో సహవాసం చేసావు, కాబట్టి నేను మళ్ళీ మిమ్మల్ని హిందూ ధర్మంలోకి రానివ్వు అనే ఒక భావన వల్ల కూడా మళ్ళీ వాళ్ళకి ఎటువంటి గచ్చంతరం లేక మళ్ళీ వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారు అనే సంగతి కూడా ఇక్కడ రాయటం జరిగింది. అలాగే ఇంకొక ఆశ్చర్యమైన విషయం, కళ్ళు నీళ్లు తెప్పించే విషయం ఏంటంటే 4-6 సంవత్సరాలు ఈ చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళు కన్వర్ట్ చేయటం వల్ల ఏమైందంటే వాళ్ళ అమ్మ ఎవరైతే ఈ పిల్ల వాళ్ళ అమ్మ ఉన్నారో, సో వీళ్ళు కూడా వేరే అవకాశం లేక కన్వర్ట్ అయిపోవాల్సిన పరిస్థితులు ఎంతో హృదయ విదారకంగా ఉన్నాయి, నా బిడ్డ కోసం నేను కన్వర్ట్ అయిపోతాను అనే విషయాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పి ఇక్కడ ఆర్టికల్స్ లో కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకా ప్రాపర్టీ విషయానికి వస్తే ఈ ఒక హిందూ పెద్ద ఆయన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోతే కనుక విడో కానీ లేకపోతే వాళ్ళ డాక్టర్ కానీ ఈ కన్వర్ట్ అయిపోతే కనుక వాళ్ళకి ఆ ప్రాపర్టీ రైట్స్ రాయటము, అలాగే ఒకవేళ వాళ్ళు కన్వర్ట్ అవ్వకుండా వాళ్ళ చుట్టాల్లో ఎవరన్నా కనుక కన్వర్ట్ అయిపోతే వీళ్ళ ఆస్తి అంతా వాళ్ళకి వెళ్ళిపోయేట్టు, ఎంత ఘోరాతి పరిస్థితి చూడండి ఇక్కడ పరిస్థితి. సో ఇలాంటి రూల్స్ అంటే వీళ్ళు ఎట్లా చేశారంటే, రకంగా చెప్పాలంటే హిందువుగా బ్రతకటం అనేది అసలు అనవసరం, మనకి ఇన్ని కష్టాలు పట్టుకొని హిందువుగా ఎందుకు బ్రతకాలి, కాబట్టి మనం కన్వర్ట్ అయిపోదాము సో అనే ఒక ప్రాపగేటెడ్ ప్రాఫిటబిలిటీ బిజినెస్ ని వీళ్ళు ఈ కన్వర్షన్ మీద ఈ పోర్చుగీస్ అనేది చేసుకుంటా వచ్చారు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ లో వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా దగ్గరలో ఉన్న బావి నీళ్ల బావిలో ఆవు మాంసం వేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ నీళ్లు తాగించడం, సో నువ్వు ఆల్రెడీ ఆవు మాంసం తగిలిన నీళ్లు తాగావు కాబట్టి నువ్వు హిందువు కాదు అని చెప్పి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి ఆ ప్రచారం చేసి వాళ్ళందరినీ హిందువుల్లోంచి వెళ్ళగొట్టడం, వాళ్ళని మతాలు మార్చడం. సో ఇట్లా చేసినప్పటికీ ఇంకా మనం యాక్చువల్ కోర్ కాన్సెప్ట్ లోకి రాలేదు, ఇంత ఇంత దుశ్చర్యలు వాళ్ళు చేసినప్పటికీ, దుశ్చర్యలు అనే మాట చిన్నదేమో నాకు వేరే పదం రాక ఆ మాట వాడేనేమో, సో ఇంత చేసినప్పటికీ మెజారిటీ ఆఫ్ ద హిందూస్ వేర్ స్టిల్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో టు క్రిస్టియానిటీ. అలాగే ఎవరైతే కొంతమంది వెళ్ళారో వీళ్ళు మళ్ళీ వాళ్ళ పాత పద్ధతుల్లోకి వచ్చేవాళ్ళు అనమాట, అంటే వాళ్ళ ఇందాక నేను చెప్పినట్టు పెళ్ళిళ్ళు కానీ అలాగే నామకరణాలు కానీ, సో ఇలాంటివన్నీ మళ్ళీ తిరిగి మన హిందూ సంప్రదాయంలోకి వచ్చేసరికి వీళ్ళకి ఈ ఇంక్విజిషన్, గోవా ఇంక్విజిషన్ అనే రూల్ తీసుకురావటం అవసరం పడింది. అంటే ఈ రూల్ ప్రకారం ఏంటంటే, ఎవరైతే కొత్తగా క్రిస్టియన్స్ గాక మీరు కన్వర్ట్ అయ్యారో మళ్ళీ మీ పాత పద్ధతులకు వెళ్తే గనక మీకున్నటువంటి ఆస్తి చర్చ తీసేసుకుంటుంది, అలాగే మిమ్మల్ని చంపేస్తారు. సో కొన్ని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, మనకి టైము ఎంత ఉందో తెలియదు. సో డెఫినెట్ గా దీని మీద మనం 2వ పార్ట్ చేయాల్సిందే, ఎందుకంటే నా దగ్గర ఇంకా కొంత డేటా ఉంది. సో ఇలాంటి విషయాలు వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఆస్తి తీసేసుకోవటం చేయటం వల్ల చాలా వరకు వెళ్ళిన వాళ్ళు భయపడుతూ భయపడుతూనే వాళ్ళు ఈ మన హిందూ ధర్మాన్ని కొంతవరకు లోపల లోపల ఆచరించుకుంటూ బయటకు మాత్రం క్రిస్టియన్ లాగా కనపడ్డారు. అందుకనే కొంతవరకు ఇప్పటికి కూడా ఆ రిలీజియస్ వాల్యూస్ ఇంకా ఉన్నాయి అనే పాయింట్ కూడా ఇక్కడ మనకి చర్చకు వస్తుంది. సో అట్లా ఇంక కోట్ చేస్తాను, ఎవ్రీ అటెంప్ట్ వాజ్ మేడ్ టు హ్యూమిలియేట్ హిందూస్. సో అలాగే హిందూస్ వేర్ నాట్ అలౌడ్ టు రీడ్ దేర్ హిందూ స్క్రిప్చర్స్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీయింగ్ ఏ హిందూ ఆర్ ఎ క్రిస్టియన్ యు ఆర్ ఫోర్స్డ్ టు లర్న్ ద క్రిస్టియన్ బైబుల్ ఫ్రమ్ యువర్ లోకల్ చర్చ్. సో అంటే పరిస్థితి చూడండి, అంటే ఇంకా దీనికి ట్రాన్స్లేషన్ ఏమి అవసరం లేదు, మీకు అర్థమై ఉంటుంది. సో 90% మంది కూడా ఐదర్ ఫర్ ప్రాఫిట్ ఆర్ ఫియర్ ఆర్ ఇగ్నోరెన్స్ వేర్ కన్వర్టెడ్ ఆల్మోస్ట్ నన్ వేర్ కన్వర్టెడ్ బై కన్విక్షన్. అంటే ఈ నిజంగా ఈ మతం గొప్పది అని కన్వర్ట్ అయిన వాళ్ళు అంటూ ఎవరు లేరు అని ఈయన యాక్చువల్గా ఎవరు, చార్లెస్ డెలన్ అనే ఒక ఫ్రెంచ్ డాక్టర్ ఉన్నాడు, మీకు గూగుల్ కూడా చేసుకోవచ్చు, చార్లెస్ DELLON. సో నేను గూగుల్ చేశాను, ఈయన ఆర్టికల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఈయన గోవా ఇంక్విజిషన్ మీద ఒక పెద్ద పుస్తకం కూడా రాశారు. సో ఈ పుస్తకం ఉన్నటువంటి విషయాలు కూడా మీకు క్రోడీకరించి కొన్ని చెప్తున్నాను. సో ఇది ఇలా ఉంటే ఇంకా కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు ఏంటంటే, కొంకణి భాష, వీళ్ళ లోకల్గా ఉన్నటువంటి కొంకణి భాష మాధ్యమంలో కూడా చదువు చెప్పే ప్రయత్నం ఆపేశారు వాళ్ళు. సో ఎప్పుడైతే మూడు విషయాల్లో ఇంట్లో ఉన్న తల్లి బాధ్యత మూడు విషయాల మీద ఉంటుంది, ఒకటి ఫుడ్, రెండోది భాష, మూడోది వేషధారణ. సో ఈ మూడు ఎప్పుడైతే మీ కాకుండా పోతాయో మీ అస్తిత్వాన్ని మనం కోల్పోతాం. అది బహుశా ఇంట్లో ఉన్న మగవాళ్ళ మీద ఉండదు, కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద చాలా ప్రభావం ఉంటుంది. అంటే మీరు తినే తిండి, మీరు మాట్లాడే భాష, మీ వేషధారణ. సో ఈ మూడు కూడా వాళ్ళు చాలా ఇంపాక్ట్ చేయటం చేశారు అని రాశారు. ఎక్కడైతే మీరు ఒక ధోతి వేసుకెళ్ళినా, అలాగే పంచి కట్టుకున్నా, లేకపోతే చీర కట్టుకున్నా, అందరిని కలిసి అవహేళన చేయటం, సో ఇదే లైన్స్లో మీకు కాశ్మీర్లో కూడా కనిపిస్తుందండి. సేమ్, ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే అక్కడ ముస్లిం ఇన్వేడర్స్ చేసిన పనులు, ఇక్కడ పోర్చుగీస్ ఇన్వేషన్ చేసిన పనులు మీకు కొంతవరకు ప్యారలల్స్ గీసుకుంటే మీకు అర్థమవుతాయి. అలాగే కుకింగ్ స్టైల్ కూడా మార్చేశారు, అందుకనే చెప్తాను లాంగ్వేజ్, డ్రెస్ అండ్ కుకింగ్. సో ఇప్పటికి కూడా గోవాలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ అన్నంలో కొంత సాల్ట్ వేసుకుంటారట అన్నం వండేటప్పుడు. మనం సహజంగా కూడా హిందువుల్లో చాలామంది అన్నంలో సాల్ట్ వేసుకోం, అంటే కుకింగ్ అప్పుడే. సో అంటే వాళ్ళ అన్నం తింటే కొంత ఉప్పగా ఉంటుంది. సో అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఒక సపరేట్ నెరేటివ్ కోసం ఏదైతే మనం చేసుకుంటూ వస్తున్నామో, మన ఆచారాలు, మన వ్యవహారాలు దానికి పక్కన పెట్టేస్తూ ఒక డిఫరెంట్ ఆచారాన్ని తీసుకురావటం, అది ఆచారమైనా అనాచారమైనా డిఫరెంట్గా తీసుకురావటం అనేది వీళ్ళ పోర్చుగీస్ గోవా ఇంక్విజిషన్ చూస్తే, చదివితే మాకు అర్థమవుతుంది. అలాగే కొంత ఎక్కువ సమయం తీసుకొని దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇప్పటికి కూడా ఎక్కువ మంది నమ్మక ద్రోహంతోనే ఎక్కువ మంది కన్వర్షన్ చేశారు, ఫోర్స్ఫుల్గా కన్వర్షన్ చేశారు. అలాగే కొంతమంది స్టేట్లో జాబులు ఇప్పిస్తామనే నెపంతో కన్వర్ట్ చేశారు. అలాగే సిస్టమేటిక్గా దీన్ని మొత్తాన్ని ఒక స్ట్రీమ్లైన్ చేసుకొని, ఎంత స్ట్రీమ్లైన్ చేశారంటే కేవలం ఒక 15 సంవత్సరాల్లోనే సుమారు ఒక 30 నుంచి 35 పెద్ద పెద్ద చర్చిలు ఎస్టాబ్లిష్ అయ్యాయి. అంటే ఆ కాలంలోనే కేవలం 15 సంవత్సరాల్లో ఆశ్చర్యమైనట్టు వేరే ఒక కొంతమంది రైటర్స్ కూడా దీన్ని రాయటం జరిగింది. ఇంకా కొంత ముందరికెళ్ళి ప్రయత్నం చేద్దాము. 1750 అప్పటిదాకా, ఇప్పటిదాకా నేను 1600 దాకా వచ్చానండి. సో 17th సెంచరీకి వెళ్తే కనుక చాలా వరకు ఈ ఏదైతే మీరు ఈ ఇంక్విజిషన్ ఉందో, ఏ రూల్ మీరు ఫాలో అవ్వకపోయినా కూడా డైరెక్ట్గా మీరు 5 సంవత్సరాలు కారాగార శిక్ష, ఈ 1775 నుంచి ఆల్మోస్ట్ ఒక 1775 దాకా జరిగింది. సో ఒక 5 సంవత్సరాలు ఈ పోర్చుగీస్ రాజు, యాక్చువల్గా ఎవరైతే ఈ పోర్చుగీస్ రాజు ఉన్నాడో ఆ రాజు మారటం, ఆయన కొంతవరకు ఇట్లాంటివన్నీ వ్యతిరేకించడం వల్ల ఒక 5 సంవత్సరాలు మాత్రం దీన్ని సరళించడం జరిగింది. అంతేగాని 1500 సంవత్సరం నుంచి సుమారు 1800 సంవత్సరం దాకా ఇదే పరిస్థితులు మనకి కొనసాగుతూ వస్తున్నాయి. అలాగే ఈ ఇంక్విజిషన్ ఎవరైతే చేస్తారో ఇంక్విజిటర్స్ అంటారండి వీళ్ళని. సో లాని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, లా మేకర్స్, పోలీస్ ఎలా ఉంటారో వీళ్ళందరూ ఇంక్విజిటర్స్ అంటారు. వీళ్ళు దే ఆర్ డైరెక్ట్లీ అపాయింటెడ్ బై పోప్ అండి. సో దే ఆర్ నాట్ ఈ వైస్రాయో, లేకపోతే ఆర్చ్ బిషప్, గోవా ఆర్చ్ బిషప్. సో వీళ్ళెవరికి ఆన్సరబుల్ కాదు ఆయన. సో ఈ ఇంక్విజిటర్స్ అనేది ఆల్మోస్ట్ ఒక నియంతలాగా ఉండేవాళ్ళు అని, అంటే ఎటువంటి ఆశ్చర్యపోకర్లేదని చెప్పారు. సో ఇది కేవలం హిందువుల్ని మతం మార్పిడికి చేయలేదండి వీళ్ళు, అలాగే జూస్ని, ముస్లింస్ని, అలాగే మిగతా కులాల మతాల వాళ్ళని కూడా చాలా మందిని చేశారు. ఇక్కడ ఒక చిన్న విషయం కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ చర్చ్ వాళ్ళు, బాప్టైజ్ చర్చ్ వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరికీ, అంటే జూస్ కానీ ముస్లిమ్స్ కానీ వీళ్ళందరికీ ఈ గోవా ఇంక్విజిషన్ మీద సారీ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి, కానీ హిందువులకు మాత్రం సారీ చెప్పలేదు ఇంతవరకు. సో అలాగే కొన్ని సంస్థలు కొన్ని పోరాటాలు కూడా చేస్తున్నాయి దీని మీద. మీరు ఇంత చేసినా కూడా మాకు ఒక్కసారి చెప్పడానికి ఏంటి మీ ప్రాబ్లం అనే వాదాన్ని కూడా ఇప్పుడు చాలా మంది తీసుకొస్తున్నటువంటి విషయం. ఎలాగైతే ఈ కశ్మీరీ పండిట్లకి మనకి ఏదైతే తెలియదో, అలాగే గోవా ఇంక్విజిషన్ కూడా చాలా మంది హిందువులు తెలియదు అనే ఉద్దేశంతో ఈ కొంత ఈ సిరీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఇంక్విజిషన్ లో ఏమేమి ఉన్నాయి అనేది ఒక శాంపుల్ గా చూద్దాము. ఇది చూసిన తర్వాత మనం స్టాప్ చేద్దాము. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బీటల్ లీవ్స్. సో మనం ఎప్పటిలాగానే వాడుకునేటువంటి తాంబూలంలో వాడుకునే తమలపాకులు, అలాగే తులసి చెట్టు ఉన్న, అలాగే మీరు హిందూ దేవీ దేవత పాటలు పాడినా, లేకపోతే వాద్యాలు మృదంగం వీణ సంగీతం ఇలాంటి మన పరికరాలు మీరు వాడినా, లేకపోతే బారసాలు ఫంక్షన్ చేసుకున్నా, ఆ పసుపు వాడినా, లేకపోతే పిండ ప్రదానాలు చేసిన, అలాగే ధోతీలు శారీస్ కట్టుకున్న, ఏదో ఒక రోజు కానీ కొన్ని రోజులు కానీ ఉపవాసాలు చేసిన, లేకపోతే క్రిస్టియన్ ఫంక్షన్స్లో మీరు హిందూ అటైర్ వేసుకెళ్ళినా, అలాగే బొట్టు పెట్టుకున్న, గంధం వాడిన, ఇట్లాంటి కొన్ని 56 రకాలైనటువంటి ఏ పని మీరు చేసినా కూడా 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అలాగే మీరు చేసిన పనిని బట్టి మీ ఆస్తి ఇమీడియట్గా మీ ఆస్తి డైరెక్ట్గా చర్చికి వెళ్ళిపోయే ప్రయత్నం వీళ్ళు చక్కగా లాస్ రాసుకొని పెట్టుకున్నారు. సో ఇది ఎంత విడ్డూరంగా ఉందంటే విట్నెస్ కూడా దీనికి ఏం అవసరం లేదు. ఇప్పుడు వీడు వచ్చి వీడు గంధం పెట్టుకున్నాడు, ధోతి కట్టుకున్నాడు, నేను చూశాను అంటే చాలు, మీ ఆస్తి మొత్తాన్ని కబ్జా చేసేసి చర్చికి ఇచ్చేస్తారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు అక్కడ ఉన్న హిందువులు అనేది మీరు ఆలోచించండి ఒక్కసారి. సో ఇది ఇంకొక ఫన్నీ విషయం అని చెప్పాలో లేకపోతే దీనాది దీనమైన విషయం అని చెప్పాలో తెలియదు, కానీ ఇది చనిపోయిన వాళ్ళకు కూడా వర్తిస్తారట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పెద్ద ఆయన 2-3 సంవత్సరాల క్రితం చనిపోయాడు అనుకోండి, ఎవడో వచ్చి ఈ ఇంక్విజిషన్ చర్చ్ దగ్గరికి వెళ్ళి చెప్తారు, 3 సంవత్సరాల క్రితం ఆయన పంచి కట్టుకోవడం నేను చూశానండి, లేకపోతే నేను వాళ్ళ పెళ్లిలో చూశాను ఈయన, లేకపోతే హిందూ దేవీ దేవతలు వాళ్ళని పూజిస్తున్నాడు అని చూశాను అని చెప్తే గనక ఆయన ఎక్కడైతే దహనం చేశారో, లేకపోతే వీళ్ళ ఇది ఎక్కువ రూల్స్ అన్ని క్రిస్టియన్ గా మారి మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చిన వాళ్ళకి ఈ రూల్స్ అన్ని, సో వాళ్ళని పాతి పెట్టారో, వాళ్ళని తీసి మళ్ళీ కాల్చి బూడిద చేసి ఆ బొనికలను బూడిద చేసి వాళ్ళకున్న ప్రాపర్టీ మొత్తాన్ని కన్ఫిస్కేట్ చేసేసుకున్న ఎగ్జాంపుల్స్ కూడా చాలానే ఉన్నాయని చెప్పారు. అంటే చూడండి, అంటే చనిపోయిన తర్వాత కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక నియంతలాగా అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టుకొని, దీంట్లో ఏమాత్రం మీకు స్పిరిచువాలిటీ ఎక్కడన్నా కనిపిస్తుందా, ఆధ్యాత్మికత అనేది ఏ ఒక్క కోశానా ఎక్కడన్నా మీకు కనిపిస్తుందా? సో మన సనాతన ధర్మంలో ఉన్న ఆధ్యాత్మికత ఇక్కడున్న పనికి అసలు ఏమన్నా పంతనుందా? సో ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి 2-3 విషయాలు. అలాగే ఇప్పుడు ఎక్కడైతే ఈ ఇంక్విజిషన్ ప్లేస్ ఉందో ఇప్పటికి కూడా ఉందండి ఆ ప్లేస్, ఆ చర్చ్ ఇది ఓల్డ్ గోవాలో జేవియర్ చర్చ్, ఆపోజిట్ జేవియర్ చర్చ్ ఉంది. సో ఇప్పటికి కూడా ఈ ఆ ప్లేస్ ఏదైతే ఇంక్విజిషన్ చేశారో ఆ చర్చ్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ఉంది. సుమారు 200 సెల్లులు, విండోస్ డోర్స్ లేకుండా జైలు లాగా పెట్టేవాళ్ళు, అలాగే అక్కడున్న ఎన్నో విషయాలు కూడా సైఫ్ అలీ వైద్య గారు రాయటం జరిగింది. సో ఇక్కడ ఇది నిజంగా మనం చదివితే గనక హృదయ విదారకంగా ఉంది. ఇంకా లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఈ షోను ముగించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆడవాళ్ళని మగవాళ్ళనైతే ఇప్పటిదాకా చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆడవాళ్ళనైతే అసలు మనం పబ్లిక్ లో 3వ వ్యక్తి కూడా మాట్లాడే పరిస్థితి కూడా లేనటువంటి విషయాలు ఇంకా మీకు చెప్పనవసరం లేదు. సెక్షువల్ అబ్యూస్, అలాగే వీళ్ళకి చేయటము, అలాగే వీళ్ళని ఎంతగా వాడుకోవాలంటే వాడుకున్న తర్వాత వీళ్ళని ఫైర్లో డైరెక్ట్ గా ఈ విచెస్ అనే పేరుతో చెప్పి యూరోప్ లో కూడా ఉందండి. ఇది 1500-1600 శతాబ్దంలో కూడా ఎవరైతే వాళ్ళని వాళ్ళ మతంలోకి మారలేదో వాళ్ళందరినీ దయ్యాలు పట్టిన వాళ్ళు అని చెప్పి ఫైర్ చేయటము, లేకపోతే డైరెక్ట్ గా అగ్నిలోకి తోయటం అనేది ఉంది. సో వీళ్ళు వీళ్ళు మళ్ళీ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వేరియస్ విషయాల మీద వీళ్ళు మనతో మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి విషయాలు కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది కూడా మీరు గమనించవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో మన హిందువులు సుమారు 300 సంవత్సరాలు గడిపారు. అందుకని ఇప్పుడు మీరు పాపులేషన్ స్టాటిస్టిక్స్ చూస్తే అలా ఉంది. ఒకప్పుడు కూడా వీళ్ళందరూ హిందువులే, ఎక్కడో మనం ఎక్కడి నుంచో ఊడిపడలేదు అనే విషయాన్ని చాలా మంది ఒక 4-5 జనరేషన్స్ అయిపోయిన తర్వాత మర్చిపోయారు. సో కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి చాలా ఫ్రెష్గా జరిగింది కాబట్టి చాలా వరకు తెలుసుండొచ్చు, బట్ ఇది ఒక 300-400 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి తెలియకపోవచ్చు. చరిత్ర తెలుసుకోవటం వల్ల నేను ఇందాక చెప్పినట్టు ఎన్నో గుణపాఠాలు మన భవిష్యత్తు కోసం రాసిపెట్టున్నాయి అని అంటాలో. మళ్ళీ ఇట్లాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ చూడటం వల్ల మనకి చాలా కొత్త కొత్త విషయాలు మనం ఎలా ఆలోచించాలి, మన దేశానికి మన ధర్మానికి మన బాధ్యత ఎంతవరకు ఉంది, మన పిల్లలకి ఏం చెప్తున్నాము, అసలు మనకు తెలుసా లేదా అనే ఇట్లాంటి ఎన్నో విషయాలు ఇలాంటి చరిత్రలో తెలుసుకున్న విశేషాల వల్ల మనకు అర్థమవుతూ ఉంటాయి. బహుశా ఈ వారం టాపిక్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. గోవా ఇంక్విజిషన్స్ పోర్చుగీస్ వాళ్ళు 200 సంవత్సరాలు ఈ కన్వర్షన్స్ 300 సంవత్సరాలు ఎలా చేశారనే టాపిక్ మీద ఈరోజు భారతీయత మన బాధ్యతలు మనం మాట్లాడుకున్నాం. ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే డెఫినెట్ గా యూట్యూబ్లోకి వెళ్ళి అలాగే mindmedia.com లోకి వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ఇది ఎంత ఎక్కువ మందికి తెలిస్తే మన ధర్మం మన దేశాన్ని మనం ఎక్కువ కాపాడుకోగలం అనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాం తప్ప వేరే విషయం కాదు. మళ్ళీ వచ్చే వారం వేరొక టాపిక్తో మళ్ళీ మీ ముందరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. జై భారత్ మాత, జై శ్రీరామ్.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Advised.